शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तम् वन्दे गुरुपरम्पराम्। మదిలో నీదగు మూర్తి నిల్పుకొని సంభావింతుమే కాని మదిలో నీదగు మూర్తి నిల్పుకొని సంభావింతుమే కాని నిన్నిదమిత్తంబని నిర్ణయింపవశమా ఎవ్వారికి నమ్మి నీ పద రాజీవములాశ్రయించితిమి లోపంబేమి నీవారమే కదా రక్షింపక నీకు తప్పదు కదా కాళీ ప్రసాద ప్రభు శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహ. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. సద్గురుదేవుల అనుగ్రహంతో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు మనకి గుర్తింప చేస్తున్నది. 4వ రోజు గురుదేవులు వారి బోధన మనకి ప్రసాదిస్తూ 4 అనేటువంటి ఈ రోజుకి 4కి గుర్తింపు ఏది అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవి అంతఃకరణ చతుష్టయం. ఈ అంతఃకరణ చతుష్టయము మనం అమ్మని జగన్మాత కార్యక్రమములు అమ్మని నిరంతరము గనక మనం ధ్యానం చేస్తూ ఉంటే ఈరోజుకి ఏం మార్పు రావాలి? మనసు, బుద్ధి, మనసు మనసుగానే ఉండాలి, బుద్ధి బుద్ధిగానే ఉండాలి, చిత్తం చిత్తంగానే ఉండాలి, అహంకారం అహంకారంగానే ఉండాలా? అవి ఎలాగో ఉంటాయి, అవి ఎలా మారుతాయి? మానవుడు మనసున్నంత వరకు మానవుడే కదా, కానీ వాటి ప్రక్రియలో మార్పు రావాలి. మనస్సు సంకల్పిస్తుంది, ఆ సంకల్పము నిరంతరము సత్సంకల్పమై ఉంటే అప్పుడేమవుతుంది, మన ముఖాలలో ఎలా ఉంటుందండి? సత్సంకల్పమైతే ఇప్పుడు మనం సంపాదించింది శాశ్వతంగా ఉండాలి అనుకుంటున్నారు. ఎంత శీర్షాసనం వేస్తే మాత్రం సంపాదించిన సంపాదన కానీ జగత్తుల్లో జరిగే జరుగుబాటు కానీ శాశ్వతంగా ఉంటాయా? సత్యమా అవి? ఎవడు సత్యమా? వాటిలో మార్పులు చేర్పులు చాలా వస్తాయి. నేను పూర్వం ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అంత ఆస్తి కలిగి ఉండాలి అంటే ఎవరు ఉంటారండి? ఇక ఆయన ఏమో సమాధికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతే అలాగే మాట్లాడకుండా ఉంటాయి, ఉంటాయా? అప్పుడు కూడా ఉండవు. ఆయన సమాధికి వెళ్ళినా నువ్వు వెళితే వెళ్ళు, నీ సమాధి నీ దైవము నీ ఇష్టం, కానీ వీటిలో మార్పు వచ్చేస్తూ ఉంటాయి. ఏమొస్తాయి మార్పులు? దేని ఎందు శ్రద్ధ చూపకుండా ఉంటే అవి ప్రతిదీ తొందరగా మార్పు చెందుతాయి. నువ్వు శ్రద్ధ చూపిస్తే నిదానంగా మార్పు చెందుతాయి. అవునో కాదు? ఒకసారి ఆలోచించండి. బ్యాంక్ బ్యాలెన్సులు, తర్వాత అదే ఏముంటాయి కదా దస్తావేజులు, తర్వాత నోట్లు, ఆలోచించండి. అవి ఎప్పుడు అలాగే ఉంటాయా? అంటే మీరు అనొచ్చు కదా, అయ్యో లేదండి మా నాయనమ్మ గారు వడ్లాను మేము లాకర్లో పెట్టి అలాగే చూస్తున్నామండి, అది అలాగే ఉందండి, ఎన్నాళ్ళు ఉంటుంది? నువ్వు జాగ్రత్త అన్నావుగా, జాగ్రత్తగా చూస్తున్నావు కాబట్టి ఇంకా చూస్తున్నావు. ఎంతవరకు వస్తుంది? దానికి కూడా మార్గం నడక వస్తుంది, ఎప్పుడో వస్తుంది. నీ పుత్రులో పౌత్రులో ప్రపౌత్రులో వచ్చిన తర్వాత ఏమవుతుంది? తర్వాత ఇవన్నీ పంచుకోవాల్సిందే కదా. ఆ చేతులు మారిన తర్వాత అది ఏమైపోతుంది? ఊళ్ళు కూడా మారిపోవచ్చు, లేకపోతే మొక్కలు అయిపోవచ్చు. శాశ్వతం మాత్రం కాదు. ఎటు చూసినా మన జీవితంలో మనం చేసేటువంటి సంకల్పం ప్రపంచ రీతిలో ఉన్నంత వరకు అవన్నీ మార్పు చెందేవే. కాబట్టి సత్సంకల్పం అంటే ఏంటి? మామూలుగా అనుకుంటాము క్రియాపదాల్లో సత్సంకల్పం అండి, యాగం చేద్దాం అనుకున్నారు వారు, వారు లక్షపత్రి పూజ అనే సత్సంకల్పం అండి అది. అంటే భగవంతుని గురించి చేశారు కాబట్టి సత్సంకల్పమే, కానీ అది కూడా కాలమానం ప్రకారము అయిపోయిన తర్వాత మరుసటి రోజుకి లక్షపత్రి పూజ లేదు. మరుసటి రోజుకి నువ్వు చేసినటువంటి పత్రి కోటిపత్రి అయినా లక్షపత్రి అయినా ఏమవుతుంది? మరుసటి రోజుకి నిర్మాల్యమవుతుంది. అదేంటండి? అది మారేడు పత్రి కదా, దానికి ఎప్పుడు పూజనీయ భావన ఉంటుంది. కాస్త నీళ్లు చల్లితే చాలు కదా. అలాగే నీళ్లు చల్లి రోజు చేస్తూ ఉండండి, నాలుగు రోజుకి ఏ ఆకుగా ఆకు ఊడిపోతుంది. అదే వేసవకాలంలో అయితే ఎండిపోయి నీ చేతికి వచ్చేసరికి ఏమొస్తుంది? పొడుస్తుంది. కాకపోతే అది మారేడు పత్రి, అది సాక్షాత్తు భగవంతుని సేవలో ఉన్నది కాబట్టి ప్రతిదీ ఉపయోగకరంగా ఒక పెద్దలు మనకి అందించారు. దాని నుంచి వచ్చేది ప్రతిదీ ఉపయోగపడుతుంది. మన వ్యాధిని నివారణ చేయడానికి ప్రతిదాన్ని ఉపయోగించుకోవచ్చు ఆ రీతిలో, కానీ శాశ్వతం మాత్రం కాదు, మార్పు చెందేది. అందుకని మనస్సుతో చేసే సంకల్పము ప్రపంచ రీతిలో ఉన్నంత వరకు అది ఏదో విధంగా మార్పు చెందుతుంది కాబట్టి. కానీ నాకు ఒకటి అనిపించింది ఇందాక, మహాత్ములు బోధ చెప్పిన తర్వాత, మహాత్ములు బోధ చేసిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా మన చరిత్రలో కూడా ఉంది, స్వామి చరిత్రలో, మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇంతలోనే వస్తాను అని గురుదేవులు వేరే పని మీద లోపలికి వెళ్ళటమో లేకపోతే గ్రామాంతరం వెళ్ళడమో, వెళ్ళిన తర్వాత అందరం చర్చించుకుంటున్నటువంటి తర్వాత మళ్ళా తిరిగి గురుదేవులు వారి సన్నిధి మనకి దొరికినప్పుడు, ఏమయ్యా ఏంటి నువ్వు దేని గురించి ఆలోచించో, దీని గురించే కదా అని మనకి ఎన్నో ఎన్నో ఏది మనం చర్చించిన విషయాన్ని కూడా మనం మర్చిపోవచ్చు, కానీ గురుదేవులు వచ్చి మళ్ళీ ఆ విషయాన్ని గుర్తు తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఎన్నో మనకి చరిత్రలో కనిపిస్తున్నాయి. అలాగే ఒక బోధని విన్న తర్వాత అసలు ఈ సత్సంగం అనేది ఎంత గొప్పదంటే, మనం కొత్త కొత్త విషయాలు చెప్పాలని కాదు అక్కడ, కొత్త కొత్త విషయాలు చెప్పితే వస్తుందని కాదు అక్కడ, చెప్పిన విషయంలో మన గురించి తన గురించి ఎంత లోతైన విషయాన్ని మనకి అందిస్తున్నారో దాన్ని తిరిగి మళ్ళీ మనందరం చర్చించుకోవాలి. అప్పుడు అదేమవుతుంది? నిజమైన సత్సంగం అవుతుంది. ఎందుకంటే మా లలితానంద సరస్వతి అమ్మ ఉంటుండేవారు, ఆవిడ ఎన్నెన్నో విషయాలు చెప్తుండేవారు. చెప్పిన తర్వాత ఏమరా మనం ఏం మాట్లాడుకున్నాం ఇంతవరకు అని మళ్ళీ ప్రశ్నిస్తుండేవారు. ఎంత డీప్ లోతైన విషయం అంటే, భాగవతం భగవద్గీత బ్రహ్మాండంగా మేము నేర్చుకున్నంత అక్కడే నేర్పిస్తుండేవారు. కానీ నీకు పుస్తకం ఉంటుంది, గ్రంథం ఉంటుంది, దాని నుంచి నీ ఆలోచన సరళి, నీ యొక్క ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళాలి, నీలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ విషయం అంతా ఇవాళ నాకు మా దాసు చెప్తూ ఉంటే నిజంగా ఒళ్ళు పులకరించింది నాకు. ఫస్ట్ ఎన్ని ద్వంద్వాలు చెప్పాడండి, నీకు ఇంకొకటి ఉంటే కానీ అదేమవుతుంది, మాయా అవుతుంది. ఇంకొకటి అనేది మాయకి సంబంధించింది అని చెబుతూ ద్వంద్వాలు ఎన్నిటినీ, ఎందుకంటే ఎంత మన జీవిత రంగంలో ఎవరు అందరూ ఎటువంటి వాటిని మనం తీసుకుంటున్నామో అది ఎలా మాయ చేస్తోందో. రెండవది అనేది మాయా, అది మాయకి సంబంధించింది అంటే వదిలిపెట్టమని కాదు, ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి అని. అప్పుడు అద్వైత సిద్ధి, వదిలిపెట్టమని చెప్పలా. అలాగ చెబుతూ చెబుతూ వచ్చి ఎదుగో మా గురు సోదరు కూడా ఒకసారి గుర్తు చేశారు కదా, ఏది చెవులోని కాదు, చెప్పులో కాదు,
చెప్పులోని ముళ్ళు చెవిలోని జోరీగా
కంటిలోని, చెప్పు చెప్పు చెప్పులోని రాయి, చెప్పులోని రాయి తర్వాత చెవులోని జోరీగా. అది మా గురు సోదరి వెంటనే చెప్పాల, చెప్పులోని రాయి చెవులోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ. మీరు ఇది చర్చిస్తూ ఉండండి, వాళ్ళంతా బోళ్ళంత వస్తుంది సారం. గురుదేవులు అయితే పంటిలోని ఏసు కూడా అంటుండేవారు, పంటిలో నువ్వు ములక్కాడు నవ్వులేవు, నవ్విన తర్వాత అది నీ పళ్ళలో గుచ్చుకుంది, అప్పటికి రాలేదేమో ఇవి ఇవి ఏది ఇప్పుడు ఇవి కూడా ఉన్నాయి, ఏది పంటిలోని ఏసుకి మొక్కజొన్న పొత్తు కూడా, మళ్ళీ బ్రష్ చేసుకోవాల్సిందే. కానీ మా కృష్ణార్జునరావు గారు చెప్తుంటారు, చాక్లెట్ తింటే తినండి కానీ వెంటనే మీరు మొక్కజొన్న పొత్తు నవ్వలండి అంటాడే. నువ్వు చాక్లెట్ తిను, నీ పళ్ళకేం ఇబ్బంది లేదు, మొక్కజొన్న పొత్తు నవ్వులు అంటే మొక్కజొన్న పొత్తు నవ్విలితే ఈ పళ్ళల్లో మిగిలినటువంటి ఏది చాక్లెట్ అంతా క్లీన్ అయిపోతుందట. దానికన్నా వెళతాం కానీ ఇలాంటి మాటలన్నీ పట్టుకుని నీ మనసులో ఉన్నటువంటి సందేహ నివృత్తి చేసుకోవడానికి ఏ ఉపాయం ఆలోచించాలో మాత్రం మనకి మెలుగు రాదు. అసలు అది ఎంత బాగుందంటే మనం ఎంత ఆలోచించినా మా దాసు చెప్పినటువంటి విషయానికి చాలా నిజంగా బాబుజీ అట్లాగా కనిపిస్తూ అందిస్తున్నారు అనిపించింది నాకు. అవి మళ్ళా మళ్ళా మనం మననం చేసుకుంటూ ఉంటే మనకి చాలా ఉపయోగపడతాయి. అవి రాసుకోండి, పుస్తకాలు తెచ్చుకోండి, ఎందుకంటే అబ్బాయికి కూడా తెలుసు మళ్ళా మళ్ళా ఇటువంటి వస్తాయో రావో చెప్పలేను, భగవంతుడు ఎప్పుడు ఏది చెప్పిస్తే అది మీతో నేను పంచుకుంటున్నానే తప్ప ఇది వీడితో చెప్పేటువంటిది కాదు. పలికేటిది భాగవతం అట, పలికించేటవాడు రామభద్రుడు అంట ఒకడు ఉన్నాడు, అబ్బాయి అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా, పలికించేటవాడు రామభద్రుండు, నే పలికిన భవహరమగునట. అది ఎందుకని, భాగవతం కాబట్టి. భవహరం ఎందుకు అవుతుంది, అది భాగవతుల యొక్క చరిత్ర కాబట్టి. అందుకే ఇంకా వేరే మాట నేను పలకాల్సిన అవసరమే ఉంది అక్కడ. అలాగే మనం కూడా విన్నది విన్నట్టుగా కాదు, కావలసినటువంటి విషయాన్ని మనం సేకరించుకోవాలి, మనకు ఉపయోగం అది. సేకరించుకుంటామండి డబ్బులు తప్పకుండా, ఒక 10 రూపాయలు వస్తే తప్పకుండా జేబులో పెడతాం, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే తలసిపడుతుంది అనుకుంటే మళ్ళీ పర్సులో పెట్టేసి దాసి వస్తాం. కానీ ఏం లాభో, అది నువ్వు చచ్చిపోయిన నాడు ఆ 10 రూపాయలు పట్టుకుని 10 మంది దెబ్బలాడుకుంటూ ఉంటారు, ఇప్పుడు అవేగా జరుగుతున్నాయి. కానీ ఇటువంటి మహాత్ములు మనకి ప్రసాదించినటువంటి అందించినటువంటి విషయం ఉన్నదే, ఎప్పుడైనా మనకి దెబ్బలాట తెస్తుందా, కయ్యాన్ని తెస్తుందా, ఒకసారి ఆలోచించండి. సత్సంకల్పం అంటే అది, ఏది ఈ ప్రపంచంలో మనకున్నటువంటి వాటికి ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఇవన్నీ కూడా ప్రమాదాన్ని తెచ్చేవే, ఎప్పుడప్పుడు ప్రమాదము ప్రమోదమే ఇవన్నీ కూడా. కానీ ప్రమాదం లేనటువంటిది ఏదై ఉన్నది అంటే ఒక్క పరమాత్మ విషయం మాత్రమే. అందుకని మనస్సు చేత ఏ సంకల్పం చేయాలి, మనకి గురుదేవులు ఈ సత్సంగం అనేటువంటిది ఎన్నెన్ని గంటలు ఎందుకు ఇచ్చారు, వారికి అవసరమా ఇది, ఆలోచించండి ఒకసారి. మహాత్ములకు అవసరమా ఇన్ని గంటలు, ఇంతెంతసేపు ఎందుకు కూర్చోబెట్టారు? ఎందుకు కూర్చోబెట్టారు? కూర్చోబెట్టి వారు కూడా కూర్చుని ఎందుకు మనకి బోధన అందించారు? మనలో మార్పు రావాలనా, లేకపోతే విన్నది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలనా, ఏం తోచకుండా వచ్చామా మనందరం? అంటే మనలో మార్పు రావాలి. నీ సంస్కారము ఏది సంస్కరింపబడాలి, నీ జీవితము సంస్కరింపబడాలి. అందుకు నీ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి నువ్వు మార్పు తెచ్చుకోవాలి. నీ నడక మారాలి, మాట మారాలి, ఆలోచన మారాలి, ఉద్దేశం మారాలి. అప్పుడు అనుభవం కూడా సత్యానుభవం మనకి మిగులుతుంది. ఆలోచించండి, కళలో భగవంతుని యొక్క కళ వచ్చినా అది నిజమవుతుంది. ఎందుకని? భగవంతుడు సత్యం కాబట్టి, భగవద్ విషయం సత్యం కాబట్టి. అదే నీకు ఈ ప్రపంచంలో నువ్వేం చేసినా కూడా ఇదంతా కూడా ఇన్ని సంవత్సరాలు మనకున్న దేహానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఒకసారి చూడండి. ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేసినటువంటి దానిలో అసత్యం ఎంత, సత్యం ఎంత? మహాత్ముల స్థానంలో, మహాత్ముల యొక్క ఏది సన్నిధిలో, మహాత్ముల యొక్క వాక్కు ప్రకారం మనం ఎంత నడుచుకుంటున్నామో అది మనకి స్థిరమవుతోంది. అది మహాత్ముల వాక్కు నిత్యకాలంలో జమ అవుతోంది. ఏమవుతుంది? నిత్యకాలంలో జమ అవుతోంది. తత్మా సమయం అంతా విషయాదులకు ఏదైతే ఖర్చు పెడుతున్నామో ధర్మాన్ననుసరించి అది ఏది ఎంతవరకు అంతవరకు అంటే అది నీకు ప్రసాదితమవుతుంది. దానిని మించి ఎప్పుడైతే మనం ఆ విషయంలో కూడా మనస్సు దాటిందో, దాటవేసిందో, ఏమవుతుంది అది? అది అసత్యకాలం అయిపోతుంది. అందుకని ఏమంటున్నారు ఇక్కడ, మనస్సు సత్యరూపాన్ని పొందాలి అంటే అంత తేలిక కాదు. మనకి సత్సంకల్పమే అయి ఉండాలి. అది సత్యాన్ని నువ్వు ఎంతవరకు అనుభవిస్తున్నావో ఆ అనుభవాన్ని మనకి, ఇది పుస్తకంలో మాట కాదు, అనుభవంలో మాట కూడా. ఇది కొన్ని మాటలు చెప్తూ ఉంటే అనుభవంలో లేకపోతే అది రాదు బయటికి. కాబట్టి అనుభవపూర్వకంగా ఉంది, లేకుండా లేము ఎవ్వరం. కాకపోతే దాన్ని పెంపొందింప చేసుకోవాలి. దాన్ని ఏం చేసుకోవాలి? పెంపొందింప చేసుకోవాలి. మనందరికీ మార్పు రావాలనే ఉంది. కేవలం ఉత్త చేతులతో మట్టి పాలవ్వాలని ఎవరికీ లేదు కదా. ఎందుకంటే ఉత్కృష్టమైన మానవ జన్మ వచ్చినప్పుడు దీనిలో ఏది సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? గురుదేవుల అనుగ్రహంతో వస్తుంది. మనకి గురుదేవులు చెప్పినట్టుగా నడుచుకుంటే వస్తుంది మనకి. అందుకని ఏది మనసు సత్సంకల్పం చేయాలి. అక్కడ మనస్సు సంకల్పించేటువంటి మనస్సు సత్యరూపాన్ని పొందడం అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ కొంతసేపు మనం చక్కగా స్వామివారి ఎవరికి ఇష్టమైన పందాలో అలా మాట్లాడుకున్నాం అనుకోండి, కొంతసేపు మనకి సమయం తెలియకుండా వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన కాలము సత్యకాలం అవుతుందా లేదా? సత్యకాలం అవుతుంది కదా. అందుకని ఆ సత్యం అనేటువంటిది అక్కడ గుర్తింపు చేశారు గురుదేవులు. అందుకని నీ మనస్సు ఇలా ఎప్పుడు సంకల్పము పునీతమైనదై ఉండి సత్యంగా మారాలి, మారి తీరుతుంది. అంతే గురుదేవులు చెప్పినట్టుగా చేస్తుంటే మారి తీరుతుంది. అది సత్యం చెప్పి రాదు, అది అక్కడ ఉండే ఉంది. కానీ నువ్వు గుర్తించి దాన్ని ఏం చేసుకోవాలి? ఇందులో సత్యం అనేటువంటిది దుప్పడైతే కప్పుకుంటున్నాం, కానీ శరీరాన్ని కప్పుకుంటున్నామా? ఏమండి ఈ బొయ్యకులు వీటి మీద చలేస్తుంటే బొయ్యకులు కొరికే చలి అంటాం కదా. బొయ్యకులు కొరికే చలిని అసలు ఎవరు కప్పు ఉంచారు? ముందు భగవంతుడు ప్రసాదించిన ఏది ఉంది? శరీరమే కప్పి ఉన్నది దానికి. అప్పుడు దానికి ఒక దుప్పడి కప్పుకుంటున్నాము, వేడొస్తే దుప్పడి తొలగిస్తున్నాము. ఈ పైది పైదే, కానాది అనేటువంటి దేహం మాత్రం మారడానికి లేదు జీవితం ఉన్నంతకాలం. కాబట్టి ఈ జీవితంలో ఈ దేహం ఉన్నంత వరకు మనం ఉన్నది గురుదేవులు అందించినటువంటి స్ఫురణని మనం ఎప్పటికప్పుడు దాన్ని ఆచరిస్తూ వెళ్తుంటే ఏమవుతుంది? మనస్సు ఆ కాలాన్ని సత్యంగా మారుస్తుంది. కాబట్టి మనస్సు సత్యం అవుతుంది. అక్కడ మనస్సు ఎప్పుడైతే సత్యరూపాన్ని పొందుతుందో అప్పుడు తన భావన శుద్ధి పొందింది కదా. పొందినప్పుడు ఏమవుతుంది? అది చిత్తం ఏమవుతుంది? శాంతి రూపాన్ని పొందుతుంది. కానీ మనస్సు మనస్సుగానే ఉండి సంకల్పిస్తే ఏమవుతుంది? చిత్తం ఏమవుతుంది? చిత్తవృత్తి దానికి ఎక్కడ పోతుంది? చిత్తం చాంచల్యమైనటువంటిది కదా. కాబట్టి వెంటనే ఇవి నాలుగు సైమల్టేనియస్గా అవుతాయి పనులన్నీ కూడా. ఏవి చెప్పి చెప్పి ఒక్కొక్క గదులుగా మారవు, కొన్ని రోజులేమి ఉండదు అక్కడ. ఎప్పుడైతే నీ మనసులో సంకల్పం వచ్చిందో వెంటనే అది చిత్తానికి అందిస్తుంది, చిత్తము బుద్ధికి అందిస్తుంది, బుద్ధి అహంకారంగా చేసి పెట్టుతుంది. ప్రపంచంలో వీటి ద్వారా వచ్చినటువంటిది ఏమవుతుంది, మనకి బంధనని ఇస్తుంది. అందుకనే మనకి ఏమవుతుంది, అంతఃకరణ నాశేన సంవిన్ మాత్ర స్థితో హరిహి. మనకి స్కందోపనిషత్తు చెప్తోంది మనకేమని, అంతఃకరణ నాశేన అంటే అంతఃకరణ నశించిపోవాలా, కరణముల ద్వారా వచ్చేటువంటి ఏవైతే ఆ చేసే పనులు ఉన్నాయో అవి శుద్ధి పొందాలి. అవి ఎప్పుడైతే మనస్సు చేసేటువంటి సంకల్పము సత్యమైనదై ఉంటుందో, ధర్మమైనటువంటి, ఎందుకంటే ధర్మం ఒకప్పుడు సత్యాన్ని కూడా పొందుతూ ఉంటుంది, అది సత్యం, సత్యంలోనే ధర్మం కూడా కాదు, క్రియారూపంలో ఉన్నది కాబట్టి జీవితంలో ఆచరించేది ధర్మం కాబట్టి, ధర్మం ఒక విషయంలో కొంత కొంతమందికి మార్పులు ఆయా సమయాలను బట్టి మార్పు చెందుతూ ఉంటుంది. దానికి కూడా మన పెద్దలు కొన్ని చెప్పుంచారు, స్త్రీ రూపంలో ఉన్న తల్లి తల్లి ధర్మాన్ని, తల్లి ధర్మాన్ని నిర్వర్తించాలి, స్త్రీ రూపంలో ఉన్న భార్యకి భార్య ధర్మాన్ని నిర్వర్తించాలి, అలాగే కూతురు స్త్రీ అయినా కూడా కూతురు ధర్మాన్ని నిర్వర్తించాలి. అలాగా ధర్మం ఎలా ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది, అన్ని చోట్ల ఒకలాగా ఉండటానికి లేదు, కానీ సత్యానికి మార్పులే. అందుకని మనస్సు సంకల్పం ఎప్పుడు కూడా సత్యమైనదై ఉండాలి. అంటే ఎప్పుడు మన విచారణ దాని మీద ఉన్నప్పుడు మనస్సు సత్యస్వరూపాన్ని పొంది ఉంటుంది. అలాగ అప్పుడు చిత్తం ఏమవుతుంది, దానికి వేరే ఆలోచన ఇంకా లేదు, ఎందుకంటే స్థిరమైన ప్రజ్ఞ దొరికింది అక్కడ మనస్సుకి. సత్యం అనేటువంటి దానిలో ప్రజ్ఞ అక్కడ స్థిరమైనటువంటిది అయి కూర్చుంది కాబట్టి చిత్తానికి మార్పు ఎక్కడ వస్తుంది అక్కడ. ఇక బుద్ధికి అసలు పనే లేదు కదా, బుద్ధి హాయిగా విశ్రమిస్తుంది అక్కడ, ఎందుకంటే బుద్ధి నిర్ణయ శక్తి కదా, నిర్ణయించడానికి అక్కడ వేరనేటువంటి దానికి అక్కడ పని లేదు. అక్కడ మనకేమంటున్నారు, నీ శరీరం ఇప్పటిదాకా ఎక్కువ పనిచేసింది కాబట్టి నీలో ఉన్నటువంటి ఏది, నీ కండరాలు పనిచేయటంలా, నువ్వు దానికి ఎక్కువ పని చెప్పావు ఇప్పటిదాకా, అది ఇది అనకుండా నువ్వు పని చెప్పావు కాబట్టి నీ కండరాలకి నొప్పి వచ్చింది అని కండరాలను విడదీశారు. కండరం కూడా నా దేహంలో భాగమే అని విడదీశారు. ఇక్కడ కూడా ఏమవుతోంది, ఇక్కడ ఈ బుద్ధి అనేటువంటిది మామూలుగా ఇది వాస్తవంగా బయట ప్రపంచంలో ఉన్నంత వరకు అవి విచ్చలవిడిగా నాలుగు, అలా బుద్ధి నిర్ణయము అహంకారం క్రియ చేయడం అవుతుంది. ఎప్పుడైతే అసలైనటువంటి సత్యంలో మనస్సు ఆ రూపాన్ని పొందిందో ఏమవుతుంది అక్కడ, మనస్సు చిత్తము బుద్ధి అహంకారము సత్యము శాంతి దయ ప్రేమగా మారిపోతాయి. మళ్ళా ప్రేమని గురుదేవులు ఏమంటుండేవారు, ఇప్పుడు రకరకాల ప్రేమలు వస్తున్నాయనో ఏమో, స్వామి ప్రేమ దగ్గరికి వచ్చి కళంకరహితమైనటువంటి ప్రేమయే అహంకారం పొందుతుంది. ఎంత మంచి మాట అండి అక్కడ, అది కళంకరహితమైన ప్రేమ. తత్మా ప్రేమల్లో కళంకం ఉన్నది, అంటే అవసరాన్ని బట్టి మార్పు చెందుతోంది ఇప్పుడు దేశంలో. అందుకని ఒకవేళ ఆ ప్రేమ ఆ లవ్లు అనుకుంటావేమో, అది కాదు, కళంకరహితమైనటువంటి ప్రేమగా మారిపోవాలి. అందుకని మనకి నాలుగో రోజు అనేసరికి స్వామివారు అలా గుర్తు చేస్తూ ఉండేవారు. అలాగే త్రికరణముల నింద తీసుకొచ్చారు కదా, ఈ మనస్సు ఈ సత్యరూపాన్ని పొందడానికి కూడా ఈ మనస్సు త్రికరణములలో ఒకటై ఉన్నది. త్రికరణములలో ఒకటై ఉండి మనం ఏ పని చేయాలన్నా అవి ముందుకు వస్తున్నాయా లేదా, ఏది, మనస్సు వాక్కు కాయం, ఈ మూడు మనకేం చేస్తున్నాయి, పని చేస్తున్నాయి. ఈ మనస్సు వెనుక ముందర ఏముంటుంది, ఎప్పుడు తిరగడానికి చేయడానికి ఏముంటుంది, శరీరం ఉంటుంది. శరీరం ఉండేటువంటిది ఏమవ్వాలి, త్రికరణ శుద్ధి అనేది ఏకమార్గంలో వెళ్ళాలి. మనసు ఒక చోట ఏది, ఇక్కడ భజన చేస్తూ మనసు, నిన్న కూడా పాడారా, ఎక్కడో పాడారు నిన్న కూడా, ఏదో మనసు ఒక చోట, తను ఒక చోట ఉన్న మానవుని జన్మమే వృధ. అందుకని మనం ఇక్కడ కూర్చుని ఎక్కడో ఆలోచిస్తూ మన ప్లాన్లు చేస్తామనుకోండి, అదేమవుతుంది, అది శంకరం అవుతుంది కదా. మనం న్యాయం చేయటల్లా, న్యాయం చేకూర్చాలంటే మనం ఏ స్థానంలో ఉన్నామో, గురుదేవులు వచ్చి మనకి అక్కడ ఆసీనులైనారు, అక్కడ గురుదేవులు ఆసీనులైన ఉన్నటువంటి స్వామి సన్నిధిలో మన జీవితాన్ని మనం పునీతం చేసుకుందామని స్వామి సన్నిధిలో మనకి ఇగో ప్రసాదించారు, ఈ అవకాశాన్ని ఇచ్చారు. మనకి అవకాశాన్ని మహాత్ములు ప్రసాదించారు. కాబట్టి మన సమయాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలంటే ఏం చేయాలి? ముందర కాయమ్ముని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. తర్వాత కాయమ్ము వెంట మనస్సు ఉండాలి. మళ్ళీ ఏముండాలి దాని వెంట? బుద్ధి అక్కడ దాని మీద పెట్టాలి, విషయమునందు పెట్టాలి. అది శ్రవణం శ్రవణం అని ఇందాక చెప్పుకున్నాం చూడండి, విన్నాం మనం. ఇది మా దాసు చెప్పారు, తర్వాత మన అమ్మ చెప్పారు. అందుకని ఏం చేయాలి? శ్రవణం. శ్రవణం వలన మనం ఏమవుతున్నాం? మనం చాలా పనులు చేస్తున్నాం. చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఉన్నప్పుడు వినికిడి ఎట్లా అలవాటు అవుతుంది? అమ్మ ఏం చెబుతోందో దాని ప్రకారమే నాన్న 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 అనమంటే నాన్న అంటుంది. అంటే తనంతట తన అంటుందా? అంటే తనంతట తనే పిల్లని అక్కడ పడుకోబెట్టేస్తే తనంతట తన పెద్దాడైపోయి తనంతట వస్తుందా? లేదు. తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకొని ఎన్నెన్నో మాటలు చెప్తూ దాయాదులు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా, దాయాదులు ఎవరు ఎవరు కూర్చున్న వాళ్ళు కూడా ఎవరేమి ఎత్తుకుంటే అవన్నీ మాట్లాడుతూ, ఎవరి సహవాసం ఎక్కువైతే ఆ సహవాసం ఆ పిల్లవాడికి అబ్బుతుంది. మీరు చూడండి, పిల్లకో పిల్లవాడికో. చిన్నప్పుడు అండి మా నాయనమ్మ దగ్గర ఉన్నానండి, అందుకని నాకు అటు పక్క భాష వచ్చేసిందండి. మాట వింటున్నామను అవునా కదా? అదే మేము తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నామండి, అందుకని అక్కడ మాట వచ్చేసిందండి అంట. అంటే ఏంటి, వాళ్ళ నానమ్మ అమ్మమ్మ పెంచిందన్నమాట. అందుకని ఎలా వస్తుంది ఇది? వినికిడి ద్వారానే వస్తుంది. నువ్వు నాన్న అనమంటే నాన్న అంటున్నాడు ఆ పిల్ల పిల్లాడు. లేదు, ఇప్పుడు కొత్త వరల్డ్స్ వచ్చేసినాయి కదా, అంత ఇంగ్లీష్ వాళ్ళం అయిపోయాం మనం, శంకరమే అని. అందుకని మళ్ళీ తెలుగు వాళ్ళం కూడా అందులోకి వెళ్ళి డాడీ అనమంటే అక్కడ డ్యామేజ్, అంతే, అది అయిపోతుంది డాడీ. కానీ నాన్న అన్నది ఎంత గొప్ప అండి. నాన్న అన్నది, నాన్న అంటే నాది అని, నాన్న అంటే నాది అని, అమ్మ అంటే నాది అని, దానిలో మంచి ఆవేదంతో కూడినటువంటి పిలుపు అది. సంస్కృతంలోంచి వచ్చినటువంటి భాష అది. అందుకే నన్ను అమ్మ అని అంటే అమ్మ అంటుంది, అత్త అని చెప్పమంటే అత్త అంటుంది అక్కడ ఆ పిల్ల పిల్లాడో. శబ్దం ద్వారానే మాటలు తయారయ్యాయి, శబ్దం ద్వారానే మాటలు వచ్చి ఆ మాటలే పిల్లలకి ఏమైంది? భవిష్యత్తును నేర్పాయి. ఆ చిన్నపిల్ల పిల్లాడికి గౌరవంగా ఎలా ఉండాలో చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పితేనే స్కూల్ మాస్టర్ దగ్గర గౌరవనీయమైనటువంటి ఆదరణ లభించింది వాళ్ళకి. ఇప్పుడు ఎలా ఉంది? ఎరా అంటే ఎలా ఉంటుంది? అది ఎరాలాగానే ఉంటుంది, అది ఎరా. అందుకని వినికిడే మనకి. ఓ చోట మా ప్రసాదరావు గారు, మా గురు సోదరులు చెప్తూ ఒకళ్ళు ఎవరో లేచి ఎప్పుడు సత్సంగం సత్సంగం అంటారండి, ఏంటి సత్సంగం ద్వారా నేర్చుకునేది అని ఎవరో అన్నారట. అనేసరికి సరేలేయా నీకే తెలుస్తుందిలే అని ఆయన చెప్తుండేవారు. ఆయన ఉపన్యాసంలో చెప్తుండేవారు. ఉండుండి ఆయన మర్చిపోయి ఉన్నప్పుడు, వేరే నీకు బుద్ధి ఉందా? అసలు వేధవా? అసలు నువ్వు మనిషిగా పుట్టాల్సిన వాడవేనా? ఎందుకింత అసలు మానవ జన్మ వచ్చి అసలేని డ్యామ్ డూమ్ అని ఆయన తిట్టేస్తున్నట్ట. తిట్టేస్తుంటే ఈ వ్యక్తి ఏంటిలా మాస్టర్, ఆయన మాస్టర్ కదా ప్రసాదరావు గారు, మా గురు సోదరులు. అందుకని మాస్టర్ ఏంటి ఇలా తమాషాగా ఒక్కసారిగా ఇలా తయారైపోయారు, ఏంటి నేనేం చేయలేదు ఇలా తిట్టేస్తున్నారేంటి మాస్టర్, నేనేం తిట్టానండి, అసలు నేనేం చేశానండి, మీరు ఇలా తిడుతున్నారండి అని గట్టిగా కేకలేను. 4 సార్లు విన్నాడు, 5 సార్లు విన్నాడు, అంటే తిరిగి అనడం మొదలుపెట్టాడు అటు పక్కవాడు. అంటే నువ్వు అవునా, ఆహా నువ్వు కాదన్నమాట, నువ్వు మనిషివే అయితే. ఇందాకేదో అడిగావు కదా, ఏది సత్సంగం ద్వారా ఏం లభిస్తుంది అని అడిగావు కదా, ఇలా వినగా వినగా అది నేనే అనేటువంటి విషయాన్ని సత్యాన్ని నువ్వు గుర్తిస్తావు. వినగా వినగా ఏమొస్తుంది? మేమంతా చిన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళమే, ఇలాగా సభల్లో కూర్చునే ఉండేవాళ్ళం. నిద్ర కూడా పోయిన రోజులు ఉంటాయి, నిద్ర పోనట్టుగా కూడా ఉన్న రోజులు ఉన్నాయి. కొంచెం పెరిగిన తర్వాత అమృతాంజనం లాంటివి కూడా కళ్ళల్లో పెట్టుకున్న రోజులు ఉన్నాయి, ఏంటి లవంగాలు కూడా నోట్లో పెట్టుకున్న రోజులు ఉన్నాయి. ఇవన్నీ ఏం రోజులు? విషయము గట్టిగా పట్టగా విషయమునందు ఆసక్తి లేక నిద్ర వస్తుంది, అప్పుడు అవన్నీ ఉపయోగించుకున్నావు. నిద్ర ఎప్పుడు వచ్చింది? అస్సలు తెలియనప్పుడు వచ్చింది. నిద్రపోతే బాగుండదు అనుకున్నప్పుడు ఏమొచ్చింది? సుశీల గుర్తుందా అమృతాంజనం సీసాలు లవంగా మొక్కలో కదా, అది నవ్విలేస్తూ ఉండేవాళ్ళు, అక్కడే కూర్చునే వాళ్ళం కదా. కూర్చుంటుంటే మధ్య మధ్యలో అందరికీ కొంచెం బాబుజీ ఏంటి యాపిల్స్ అవి కూడా విసిరేస్తూ ఉండేవారు. విసిరేస్తుంటే నిద్ర వచ్చిన మాకు కూడా బా, మాకు వైపు కూడా విసిరితే ఎంత బాగుండు, మా వైపు కూడా ఇస్తాడు. కానీ ఎప్పుడూ విసిరేవారు కదా మా వైపు, అంటే సహజంగానే రావాలి. కానీ నీకు ఇలా ఇంకా ఎంతకాలం అని యాపిల్తోనూ బత్తాయిలతోనూ బతుకుతావు నువ్వు అన్నట్టుగా ఏమో. ఎందుకంటే మనం సహజం, ఎందుకంటే సహజం ఏంటి, నీ సహజ స్థితిని నువ్వు తెలుసుకోవటం, నీ సహజ స్థితిని నువ్వు తెలుసుకోవటం. అందుకని సహజ స్థితి ఏదై ఉన్నది, రేపో మాపో ఇది జారిపోతే ఉండేదేంటి, ఉండేదేం లేదు. కానీ ఇందులో ఉన్న గొప్పతనమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. జారకుండా ఎవరుంటాం, ఏది ఓ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పోనీ ఇంకో 50 సంవత్సరాలు వేసుకోండి, ఎప్పుడైనా జారాల్సిందే కదా. జారే ముందు అసలు జారకుండా ఉన్నప్పుడు ఇందులో ఉన్నది 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 అనేటువంటి ఉనికిని తెలిపేది ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించడమే సత్యము, దాన్ని గుర్తించడమే సత్యం. అందుకని మనస్సు 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 అంటే నా మనస్సు నిలబట్టలేదు, నా మనస్సు నేను ఎప్పుడు ఒకటే ధోరణ కాదు. ఆ మనస్సు కూడా సత్యమును బట్టే ప్రకాశిస్తోంది, కానీ సత్యం లేకపోతే నీకు మానవుడికి మనుగడే లేదు అనే సత్యాన్ని మనకి ఇక్కడ గుర్తింపచేస్తున్నారు మహాత్ములు. అందుకనే ఆ సత్సంగం ఎంతవరకు తీసుకెళ్తుందనే విషయాన్ని కూడా మన మహాత్ములు చెప్పే ఉన్నారు. ఏమని, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం ద్వారా ఏమొస్తోంది నీకు, ఇంద్రియాల ద్వారా వచ్చే విషయాదుల దృష్టిని ఆ సంగమాన్ని ఏం చేస్తోంది, కట్ చేస్తోంది. వాటి ఎందు పోదు, ఏముంది అందులో. ఒకప్పుడు ఏది మామిడి పండు అంటే చాలా ఇష్టం అవ్వచ్చు, కానీ రాను రాను ఏమవుతుంది మెల్లగా, ఏంటుంది అందులో, మొన్న తిన్నాం కదా ఎన్ని తిని ఏం చేస్తాం అని ఒక విరక్తి. అలాగే విషయమునందు కూడా ప్రతి ఏది చూసే వస్తువు ఎందు కానీ పదార్థమునందు కానీ విషయమునందు కానీ దృష్టి ఏమవుతుంది, ఎన్నాళ్ళు అనుభవించినా ఇంతే కదా అనేటువంటిది మెల్లమెల్లగా మనం విచారణ ఇలాంటి ఏది సత్సంగాలు మనం చేసుకుంటూ సత్య విషయాన్ని మాటి మాటికి గుర్తు చేసుకుంటూ, ఒరే నువ్వు పోయేవాడివి కాదురా, నువ్వెప్పుడు ప్రకాశించేవాడివే, ఎప్పుడు ఇదేదో ఉంటుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్ని దశలు మారాయో ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నామండి, అందరూ ఆలోచించండి, మన అందరూ ఎత్తుకున్నారు. ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించండి, మన చిన్నప్పుడు ఏది మన అమ్మ నాన్నల గురించో లేకపోతే మనమే ముద్దొచ్చో అందరూ కూడా ఎత్తుకుని చాలా ముద్దు చేశారు మన్ని. మరి అప్పుడు చేశారు కదండి, ఇప్పుడు ఎందుకు చేయట్లేదండి మన్నయ్య, ఇప్పుడు ఎత్తుకోలే, మా అమ్మని నేను అలాగే అంటుండేదాన్ని, ఎప్పుడు దగ్గరుండాలి దగ్గరుండాలి దగ్గరుండాలి, నేను మాత్రం బాగుండాలి, చుట్టూ వాళ్ళందరూ పనులు చేయాలి, నేను మాత్రం బాగుండాలి. అమ్మ నేను కూడా అలాంటిదాన్నే కదా, నీకెందుకు ఇంత మమకారం అని పోనీ ఎత్తుకోను అను, పోనీ అంత మమకారం వస్తే ఇప్పుడు ఎలా ఎత్తుకుంటాను, నాకన్నా మీరు బరువు ఎక్కువ అని అనలే, అని అనలేదు ఆవిడ, అది వచ్చింది తేడా. మరి ఆవిడకంటే 3 ఇంతలు బరువు ఎక్కువ ఉన్నాను, ఆవిడ ఏమి ఎత్తుకుంటుంది అక్కడ, ఆ అమ్మకే కదా మనం పుట్టింది. మిమ్మల్ని తలుచుకోండి ఒకసారి, ఎవరు ముద్దు చేసినా చేయకపోయినా తల్లికి ఎంతో ముద్దు, చీమిడి కారుస్తున్నా కూడా, ఎందుకంటే గురుదేవులు చెప్తుండేవారు ఆ తల్లికి ఎంత ముద్దు అంటే చీమిడి వస్తుంటే అది ఉప్పొప్పగా నాలుగుతో నాగుతో ఎంత బాగుంది ఎంత బాగుంది, నానాయనే 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 నానాయనే, అందరూ మొహాలు ఎలాగో పెట్టారు కదా. మరి ఏదో అమ్మను మన ముక్కు అనుకున్నారు, మనకి దొరికే విషయాదుల దృష్టి ఎటువంటి బలహీనతకు తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించండి. వస్తువులు పదార్థాలు బయట ప్రపంచంలో కనిపించేవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఇంత బలవంతులను కూడా ఎంత బలహీనమైన స్థితికి తీసుకెళ్తోందో, అవి లేకపోతే ఎట్లాగండి అని అనుకోవచ్చు. కానీ నువ్వుంటేనే అవి ఉండడానికి, ముందర నువ్వెంతవరకు ఉంటావో నీ గురించి నువ్వు ఆలోచించు, ఇదే చెప్తోంది సత్యం. నువ్వెంతవరకు ఉంటావో నువ్వు ఆలోచించు, నువ్వు ప్రపంచంలో దొరికే వాటిని చూసి రెపరెపలాడిపోతున్నావు నువ్వు, కానీ నువ్వెంతవరకు ఉంటావు నీకెంతవరకు శక్తి ఉంటుంది? ఒక 10 రోజుల క్రితం మనము అడుగు వేసి గంతు వేసి నృత్యం చేసిన వాళ్ళం, మరి ఈరోజు ఎందుకు వేయలేకపోతుంది ఇదే శరీరం? మార్పుందా లేదా? మన కంటి ముందే జరుగుతోంది. మనం ఎవరినో తలుచుకోవద్దు. మనం చిన్నప్పటి నుంచి ఎన్ని దశల వారీగా మనం పెరుగుతూ వచ్చామో. ఒకప్పుడు తంటి పిల్లగా, తర్వాత ఒక బాలుడిగా, తర్వాత ఒక స్టూడెంట్గా, తర్వాత అక్క చెల్లెలికి తమ్ములుగా, అన్నలుగా, అక్కలుగా, ఎన్ని రకాల మార్పులు చెందుతూ వచ్చి ఏమండి, ఆ దేవుడెత్తిన దశావతారమే పాపం. ఆ దేవుడు దశావతారాలు మాత్రమే ఎత్తాడు, కానీ ఆ దేవుడు మనలో చేరి ఎన్ని అవతారాలు ఎత్తిస్తున్నాడు. ఏది ఆ చిన్నప్పుడు 2 కాళ్ళు 2 చేతులు పెట్టి నడుస్తున్నట్టుగా, మళ్ళీ ముసలవాళ్ళు అయిపోయిన తర్వాత 3వ కర్ర పెట్టుకుని అని నడుస్తూ ఉంటే, శబరి తల్లిలాగా నడుస్తూ ఉంటే ఎవరా నడిపించేది? అప్పుడు కూడా మనమేగా. ఆ చిన్నప్పుడున్న నేనేగా, ఇప్పుడు నేనుగా ఉన్నది, ఇక ముందు కూడా ఆ నేనేగా, ఇంకా పెరగాల్సింది కూడా ఆ నేనేగా. మరి ఇందులో మార్పు చెందేదేది? ఏది వచ్చిందో దానికి మార్పు వస్తుంది. ఏదైతే బయటకు కనిపించడానికి దేహం ధరించి బయటకు వచ్చిందో దానికే మార్పు చెంది తిరిగి మళ్ళీ ఏమవుతుంది? మార్పు ఏదొచ్చిందో, దేనికి వచ్చిందో అదే మారిపోతుంది. కాబట్టి ఇది గుర్తించడమే మనసు సత్యస్వరూపాన్ని పొందుతుంది. ఇది గుర్తించడమే సత్యం అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే సత్యాన్ని మనం ఆశ్రయించి నిరంతరము సద్భావన కలిగి ఉంటామో, సద్భావన ఎప్పుడేది? నీలో నీ గురించి నువ్వు లోపల, ఇందాకన్నా లోచూపుకి వెళ్ళి నీ గురించి నువ్వు, ఎందుకంటే నువ్వే కారణమై ఉన్నావు కాబట్టి లోచూపు కలిగి ఉంటే అది సత్యం. దాన్ని బట్టి నువ్వు ఈ ప్రపంచంలో ఇంకా ఏమి మానడం అసల్లే. నీ భావన మారితే చాలు, ఏమవుతుంది? మనసు సత్యంగా ఎప్పుడైతే ప్రకాశిస్తోందో చిత్తము బుద్ధి అహంకారము ఏది శాంతి దయా ప్రేమగా మారిపోతుంది. ఎంత మంచి భావన గురుదేవులు మనకు అందించారు. మనలో ఉన్నటువంటి ఈ మనస్సు మళ్ళా త్రిగుణాలకి ఏమవుతుంది ఇక్కడ? ఏది త్రికరణములు కూడా శుద్ధి. ఎక్కడుండాలి? నువ్వు ఏ పని చేస్తున్నావో, ఏ కార్యక్రమం చేస్తున్నావో అక్కడ త్రికరణ శుద్ధిగా చేయవాలి. ఏది ఎక్కడ? మనసు. ఇంకోటేంటి? వాక్కు. చెప్పే మాట కూడా వాక్కు ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ఇందాక చెప్పారు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్, స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపవుచ్యతే. అది వాక్కు యొక్క తపస్సు. గబగబ మాట్లాడు. గురుదేవులు బోధన అందించేటప్పుడు మొదటిగా మొదలుపెట్టినప్పుడు అసలు ఎవరికీ వినిపించేది కాదు. అందరం కూడా స్వామి మొదలుపెట్టారు అనగానే సర్దుకుని కూర్చుని చెవులు రిక్కించి అప్పుడు ఏవి గుర్తుకొస్తాయంటే, సమయం అయితే ఆవులు చూడండి, చెవుల్ని పెద్ద చెవులు పెట్టుకుని అవి కూడా వింటాయి ఇలా. ఎలాగైతే పెద్ద చెవుల్ని అటువైపుకి శబ్దం వైపుకు మళ్ళించి వింటాయో, అలాగే గురుదేవులు ఏం మాట్లాడుతున్నారని అందరం లేచి అట్లా ఒక్కసారి అలా వినేవాళ్ళు. తర్వాత అంతలో వెంటనే సింహగర్జనగా మారిపోతుండే, మరొకసారి అంటుండేవారు, బాలకృష్ణ లీలలు మనందరం చెప్పుకుందామే, రేపు బాగా టిఫిన్ అది బాగా తినిరండి అని చెప్తుండేవారు. నిజంగా వాస్తవానికి గురుదేవులు ఇప్పుడు ప్రసాదం పెట్టిస్తున్నారు, అప్పుడు ప్రసాదం ఉండేది కాదు. కానీ ఎవరి కోసం మన జీవితం? కానీ గురుదేవులు మనకి ప్రసాదించారు ఈ కాలం నీ నిత్య కాలంలో జమ అవుతుందని. అందుకని మనం ఎన్నింటికి వచ్చిన వాళ్ళకి ఆ జీవితంలో అన్నింటికి జమ పడుతూ ఉంటుంది. అక్కడ 8 ఇక్కడ పురాణం మొదలుపెట్టుకున్నాం అనుకోండి, మేము మాతాజీ వచ్చేసరికి వస్తామనుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళ కాలం ఎంత పడుతుంది? ఇది అటెండెన్స్, క్లాసులో అటెండెన్స్ ఎప్పుడు పడుతుంది? నువ్వు వెళ్ళినప్పుడు ఎన్ని క్లాసులకు ఉన్నావో అప్పుడే పడుతుంది. అంటే మీరు అనొచ్చు అన్నిటికీ గొప్పది కదండి, అందుకని మాతాజీ గారు చెప్పేసరికి వచ్చేస్తున్నామండి అని మీరు అనొచ్చు. కానీ మాత గురుదేవులకి ఇష్టమైన వాడు చేస్తే బాగుంటుంది, మాతాజీ కోసం మనం రావద్దు. మాతాజీ గొప్పదేం లేదు, ఆ గురుదేవులు నడిపిస్తే నడిచే బొమ్మ ఇది అంతే తప్ప మాతాజీలే ఉందండి. మనందరం కలిసి చేసుకుంటున్నాం ఇది కాస్త, కానీ మనం చాలా పోగొట్టుకుంటున్నాం. మనం చాలా వినాలి, అందులో పాయింట్స్ రాసుకోవాలి. మళ్ళీ మీరందరూ మననం చేసుకోవాలి ఖాళీ సమయంలో. ఏం జరిగింది అక్కడ? ఏది వాళ్ళ సత్సంగంలో ఎవరెవరు మాట్లాడారు, వారు వారు చెప్పినటువంటి విషయంలో ఏమేమి ఉన్నాయి అని ఒకసారి మననం చేసుకుంటే మీ నామాలు చదివామని కాదు, ఇంతకన్నా గొప్ప విషయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందాక అమ్మాయి చెప్పారు, ఎవరు? మా గురు సోదరి. సత్సంగమే పూజకు కూడా కారణమైంది. నువ్వు పూజలో నీ మనసు నిలవాలి అంటే సత్సంగంలో వింటేనే నువ్వు పూ అక్కడ లక్ష్య శుద్ధిగా పెట్టగలుగుతావు. లేకపోతే నీ వెనకాల వచ్చి పిల్లలు ఆడుతూ ఉంటే ఉండవే నువ్వు ఉండవే అక్కడేదో మంత్రం చెప్తున్నారు వెయ్యాలి అంటూ ఉంటుంది తప్ప మనస్సు రాదు. మనసు వస్తే ఏమవుతుంది అక్కడ? నీ పూజకి పువ్వు అక్కర్లే, నీ పూజకి పువ్వు అక్కర్లేదు, మనసు వచ్చింది. ఇప్పుడు ఈ సంకల్పంలో చూడండి, కళ్ళు మూసుకుని ఒకసారి మన మనస్సే పుష్పమై ఆ పాదాలని తాకిందండి, ఆ పాదాల దగ్గర నిలబడిపోయింది. నీ పుష్పం వెళ్ళి ఆ గురుదేవుల దివ్య చరణారవిందములు లేదు, మీ ఇష్టదైవం ఏ దేవుడైతే ఆ దేవుడి పాదాల దగ్గర అలా నిలిచిపోయిందండి. ఆ గురుదేవుని రూపంలో ఆ సీతారాములు ఉన్నారండి, ఆ గురుదేవుని రూపంలో రాధాకృష్ణులు ఉన్నారండి, గురుదేవుని రూపంలో జగన్మాత తాండవం చేస్తోంది మనకి. మనం ఉంచాల్సింది మన మనోపుష్పం, అన్నిటికన్నా గొప్పది అది. మనోపుష్పము ఎంత గొప్పది? అన్నిటికన్నా గొప్పది. మనోపుష్పమే భగవంతుడి దివ్యపాద సన్నిధిలో కనుక నిలబడితే, అలా నిలకడగా ఉండిపోతే ఇంకా జపతపం లేలా, ఇంకా వేరే జపం ఎక్కడిది, వేరే తపస్సు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మన మనస్సు సత్యంగా మారాలి అన్నప్పుడు ఆ మనోపుష్పం అది ఏంది? ఇందాక ఏమన్నారు? వాచిక తపస్సు, కాయిక తపస్సు, మానసిక తపస్సు. ఇప్పుడు మానసిక తపస్సు అంటే తపస్సు, తపన చెంది చెంది వెతికి వెతుక్కుని అక్కడ హాయిగా నిలిచిపోయావు. నీలోకి నువ్వు నిలిచిపోయావు, దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. నీకు దేవాలయం ఎక్కడది అసలు? అంటే మీరు రేపు అనొచ్చు కదా, మీరే చెప్పారండి దేవాలయం ఎక్కడా లేదు, మీ మనసులోనే ఉందని అందుకుని రేపు పూజలకు రాలేదంటారా? ఏం కోల్పోతారో మీ ఇష్టం. అంతటి స్థితి వస్తే ఇక్కడి నుంచే వెళ్ళరుగా. ఇప్పుడు అంతటి స్థితి వస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళరు, ఇవే కంటిన్యూ అయిపోతే బాబుజీ పూజల వరకు అంతే కదా. ఎందుకంటే మనస్సు నిలిచిపోయింది, నిలిచిపోయినప్పుడు నువ్వు కారు బ్రేక్ కూడా వేసట్టే పెడతావు, ఇంకా ఎక్సలేటర్ వెళ్ళదు అక్కడికి. ఎక్సలేటర్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే నాకు దొరికింది అక్కడ, నా ఆధారం అదే ఉన్నది, నాకు ఆధారము ఆధేయము కూడా అదే, కాబట్టి ఇంకా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అప్పుడు అక్కడ ఏముంది? అక్కడ వాచిక తపస్సు, మానసిక తపస్సు, కాయిక తపస్సు, మూడు అక్కడే నిలబడిపోతున్నాయి. క్రియ ఎక్కడిది? అక్కడ తపన చెంది చెంది ఒకే చోట నిలిచిపోతే ఇక మనస్సు మనస్సు కదలకపోతే నువ్వు నిద్రపోయినప్పుడు ఏమవుతోంది? నీ మనస్సు నీకు డిటాచ్ అయిపోతుంది. కానీ కలగనొచ్చేమో, అది మళ్ళా కల వచ్చేది మాగన్నుగా నిద్ర ఉన్నప్పుడే కలొస్తుంది. గాఢమైన సుషుప్తిలో నీకు స్వప్నం రాదు. అందుకని గాఢమైనటువంటి సుషుప్తిలో నీ మనసు ఏమైంది? నువ్వేమయ్యావు అసలు? నిన్ను రక్షించేవాడెవడు? గాఢంగా నువ్వు నిద్రపోతున్నా కూడా వెళ్తుంటాం కదా మనం, ప్రయాణాలు చేస్తుంటాం. బస్సుల్లో నిద్రపోతారు కొంతమంది, మరి విమానాల్లో కూడా నిద్రపోతారు. నిద్రపోతాం కదా విమానాల్లో, నిద్రపోతాం కారుల్లో, నిద్రపోతాం. నిద్రపోతే ఎవడు సేఫ్గా మనని గమ్యస్థానాన్ని చేరుస్తున్నాడు? మనం ఎన్నో న్యూస్లు వింటున్నాం కదా, అక్కడ అది పడిపోయింది, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది, ఎన్నో వింటున్నాం. కానీ భగవంతుడు మనకి సేఫ్గా ఎక్కడ చేస్తున్నాడు? డెస్టినేషన్ చేస్తున్నాడు. ఎవరు ఎవరి చేత మనం నడవబడుతున్నాం, ఎవరి అనుగ్రహంతో మన జీవితం వెళుతోంది, ఇన్ని మార్పులు చెరుపుతూ ఉన్నటువంటి మన జీవితంలో అహర్నిశలు మనని కాపాడే సత్యం ఒక్కటే. భగవంతుడు అంటేనే ఈజ్ ఈక్వల్ టు సత్యము. కనిపించే స్వరూపాలే ఇది భగవత్ స్వరూపాలు. ఎందుకంటే నువ్వు దేహాన్ని నమ్మి దేహం మీదే దృష్టి పట్టుకుని నడుస్తున్నావు కాబట్టి భగవంతుడికి కూడా అయ్యో వీడు రూపం లేకపోతే కాంచలేడు, అరూపంగా ఉన్నంత వరకు వీడు కనిపించనిదేంటి అంటాడని పాపం అరూపంతో ఉన్నటువంటి చైతన్యము అటువంటి సత్యము అనేక రూపాలు ధరించి మనని అనుగ్రహించారు. అనేక రూపాలు ఎందుకు కావాల్సి వచ్చాయి? మానవుడికి చాలా టేస్టులు ఉంటాయి కదండి, తినడానికి ఏం కావాలి? కడుపుకి ఆకలేస్తుంటే ఏం తినాలి? ఇష్టమైనదే దొరికితే తింటాను అని తిరుగుతాడా వాడు? నాకు ఇష్టమైనది ఈ హోటల్లో దొరకదు, నాకు ఇష్టమైనది ఫలానా హోటల్లో దొరుకుతుంది కాబట్టి అక్కడికే వెళ్ళాలంటే అది ముందు ప్లాన్ కానీ ఆకలేసే ప్లాన్ కాదు. అది ముందు ప్లాన్ అంటే ముందు ప్లాన్ ఏంటి? ఈ సాయంత్రం డిన్నర్కి ఫలానా అక్కడికి ఇంకో హోటల్కి వెళ్ళి అక్కడ చాలా బాగా దొరుకుతుంది కాబట్టి అక్కడ తినాలి ప్లాన్ వేసుకున్నాడు కానీ ఆకలి వేయలేదు అంటే లోపల లేదు. నిజమైన ఆకలి వేసిన వాడికి హోటల్ కోసం వెతుక్కోడు, ఏది ఉంటే అది ఎక్కడ గబగబా తింటాడు. అందుకని అలాగే ఇక్కడ సత్యం అనేది నీ వెంట ఉన్నది, ఇంట ఉన్నది, నీ తోడున్నది. సత్యం లేని జీవితం లేదు. కాబట్టి సత్యం అనే భగవంతుడు ఇన్ని టేస్టులు కలిగిన మానవుడు ఎక్కడ ఇటుపక్కకు వెళ్తాడో అని చెప్పి అనేక చరిత్రలతో కూడి అనేక చరిత్రలతో కూడి నీకు జ్ఞానపరంగా కావంటే జ్ఞానపరంగా, భక్తిపరంగా కావంటే భక్తిపరంగా. నీకు ఏ లేదు నేను బయట పూజలు చేసి మేళాలు చేస్తాను అంటే మేళాల రూపంలో భగవంతుడు అనేక రూపాల్లో మనకి ఎటు వేస్తే అటు నేనున్నాను అనే రీతిలో మనకి దేవుడు దొరుకుతున్నాడండి. చూడకపోవడమే అంధత్వం అంతే, చూడకపోవడమే అంధత్వం. కానీ మన వెంటగా ఎక్కడికక్కడ భగవంతుడు ఉంటూనే ఉన్నాడు. కానీ మనం చూడడం రావాలి కదా, చూసే దృష్టి రావాలి కదా, దానికే శ్రవణం కావాలి, దానికే శ్రవణం కావాలి. అందుకనే సత్య దృష్టి అనేటువంటిది అవ్వాలి అంటే మనలో మార్పు రావాల్సిందే. ఏ కొంతైనా మార్పు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు నేను ఇంత మెరుగయ్యాను. ఎవరిని వాళ్ళు కూడా చూసుకోండి ఒకసారి, ఇంతకు ముందు కంటే కూడా నామాలు దడదడ చదివేసి 10 సార్లు అయిపోయింది అనడం కాదు, ఒక్క నామం దగ్గరైనా ఆ అమ్మను చూస్తూ నిలిచిపోయావనుకో చాలు నీకు. ఒక్క నామం దగ్గర మన మనస్సు నిలిచిపోతే, ఎందుకంటే కదలికలతో కూడిన సేవలు అలవాటు అనేటువంటి వాళ్ళకి అలా ఇస్తే తప్ప ఏమవుతుంది? అది అలా ఇస్తే అప్పుడు 10 సార్లు చదువుతారు. 10 సార్లు చదవడంలో ఒక్క నామం మీదనే మనసు ఏదో అమ్మ అక్కడ ఏదో కొంచెమన్నా గిల్లుతుంది కదా, అమ్మ పట్టుకోకుండా ఉండదు కదా, కన్న తల్లి కదండి. గబుక్కున చేయి పట్టుకునే కుట్రా అని చంటిపిల్ల చేయి పట్టుకుని మీరు లాగలా ఒరే ఉండరా నువ్వు ఏంటి అని ప్రతి తండ్రి తల్లి మీ పిల్లల్ని ఎలాగైతే అక్కడ కాదు ఇక్కడ అని మీరు శాసిస్తారో, ఈ పూజల్లో కూడా ఏదో ఒక సేవలో ఏదో ఒక నామం దగ్గర అమ్మ జగన్మాత అట్లా మనని ఎది లాక్కుని తన వైపుకు తిప్పుకునేటువంటి మార్గాల్లో అదొకటి. అంతేగాని మనసు లేకుండా ఉంటే నామం ఎక్కడ వెళ్తుంది? సహస్రం వెళ్ళదు. కాబట్టి మనస్సు ఏదో ఒక నామం దగ్గర నిలిచేట్టుగా మీరు ప్రయత్నం చేయండి. చాలా తేలికైన నామాలు కూడా ఉన్నాయి అక్కడ అందులో. ముందలే ఉంది శ్రీమాత, అసలు జగత్తుకే మాత తల్లి. మరి అటువంటిది మరి శ్రీమాత శ్రీ మహారాజ్ని, ఆవిడ మహారాజ్ఞి అయినది. మహారాజ్ఞి అనేటువంటి తల్లి ఎప్పుడు నిలబడి ఉన్నదో సింహాసనేశ్వరి అంతే. అక్కడ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడు అట్లాగా అమ్మ యొక్క దివ్య మరి వైభవాన్ని చూపించుకుంటోంది. కాబట్టి మనందరం కూడా అటువంటి సత్యస్వరూపిణి జగన్మాత, అటువంటి లీలాస్వరూపిణి అయినటువంటి మరి జగద్గురుదేవుల రూపంలో మనకి ఇంత అవకాశం ఇచ్చారు. దయచేసి అందరూ కూడా చక్కగా పొద్దురే ప్రసాదం పెట్టడం అయిపోతుంది. సేవల్లో ఉన్నవారు కూడా సేవలు చేసుకొని రావచ్చు, లేదు ఎందుకంటే ఇంటి పనులు ఎప్పుడూ ఉండేవే, ఇల్లు చూసుకుని అప్పుడు వెళ్దాం ఇప్పుడు వెళ్దాం అనుకోకుండా వచ్చి వింటే మీరు మళ్ళీ మీ పిల్లలకి చెప్పగలుగుతారు, మీ పిల్లల్ని కూడా కూర్చోపెట్టుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కానప్పుడు మీరు ఇంకా కొంచెం అందించగలుగుతారు, మీరే పెద్దవాళ్ళే కూర్చోలేకపోతే చిన్నవాళ్ళకి వచ్చేది ఏం కాదు, ఇక్కడ కనిపించదు. వాళ్ళకి ఏం చెప్తారు? ఉండరా, మళ్ళీ ఎవరో కావాలి చెప్పాలి అంటారు, మీరే మర్చిపోతారు. మళ్ళీ చూడండి ఒకసారి వెనక్కి తిరిగి ఎన్నెన్ని విషయాలు జరుగుతున్నాయో. కాబట్టి గురుదేవులు నిర్ణయించిన ఈ నవరాత్రి సందర్భంగా ఈ సత్సంగ కార్యక్రమాల్లో మనందరం కూడా చక్కగా టైంకి వచ్చి పాల్గొని మనం చక్కటి విషయాన్ని ఆకలింపు చేసుకుందాం. ఆకలింపు చేసుకుని, ఎందుకంటే మీరే అనుకుంటున్నారు కదా, అమ్మ ఏదో అడుగుతుంటారు మధ్య మధ్యలో అని ఉన్నాయి కొన్ని, కొంతమంది అంటూ ఉంటారు. అలాగే ఎప్పుడెక్కడ ఎవరిని అడుగుతామో తెలీదు, అందుకని అందరం రెడీగా ఉంటే అసలు మన జీవితానికి ఎప్పుడో అప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరం కూడా సత్సంగానికి 8 గంటలకి చక్కగా అన్నీ పూర్తి చేసుకుని వస్తే, అంటే గోపికామ తల్లులు ఎలా ఉండేవారంటే, కృష్ణుడు మరి మురళి వాయించేసరికి వాళ్ళంతా ఎక్కడెక్కడ ఎలా ఉన్న వాళ్ళు అలా వచ్చేస్తూ ఉండేవారట. నేను చీర కట్టుకుని నగలు పెట్టుకొని నేను పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకుని అంతా తయారై వస్తాను కదా. కృష్ణుడు వస్తాడు అనేసరికి మనం తయారైపోవాలి కదా, కదా. గురుదేవులు సింహాసనాధిష్ఠులు అయ్యేసరికి మనందరం కూడా రెడీగా అక్కడ ఉంటే అదేమవుతుంది, గౌరవప్రదంగా మనం స్వాగతించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి అందరం కూడా గుర్తించండి, పెద్దవాళ్ళకి కొంచెం ఇవ్వండి, కొంచెం అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇచ్చేయండి. ఎందుకంటే ఆరోగ్యం బాగున్నప్పుడు మనం ఏం చేయలేము. కాబట్టి భగవంతుడు వారికి కూడా శక్తిని ఇస్తాడు, వారికే ఎక్కువ శక్తి ఉంది నాతో అండి నన్ను అడిగితే. ఎందుకంటే వారే ముందు వచ్చేస్తున్నారు, వాటినండి పక్కన పెట్టి ఈ దేహం ఎంతసేపు ఇది ఎప్పుడు ఇలాగే అంటుందిలే అని తోసుకుని వచ్చేసినటువంటి తల్లులు తండ్రులు ఎంతమంది ఉన్నారో వారిని చూస్తే చాలు మనకి ఏమొస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది మనకి. మనకి ఏమొస్తుంది తెలుగులో ఇన్స్పిరేషన్, ఉత్సాహం వస్తుంది, స్ఫూర్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది. అదే అన్నీ వస్తాయి, మంచి లక్షణాలు వస్తాయి. కాబట్టి ఆ మంచి లక్షణాన్ని తెచ్చుకోవడమే సత్యాన్ని మనం అలవరుచుకోవటం. అప్పుడు ఇంకా మళ్ళీ వేరే ఏది బుద్ధి చిత్తము అహంకారం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సత్యస్వరూపం తానైపోయినప్పుడు అన్నీ వచ్చి అందులో హాయిగా ఏది కృష్ణ స్వరూపాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి అందరికీ కూడా అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయుర ఆరోగ్యైశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓ.